अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं मघः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम नमः शिवाय ओम नमो नारायणाय श्रीकृष्ण परमात्मुडु लोकश्रेयस्सु कोसम నమ్మిన భక్తులను రక్షించడం కోసం ద్వారకా నగర నిర్మాణం చేసి అందులోకి అందరినీ చేర్చి కాలయవ నుండి శిక్షించి జరాసంధుడు నుంచి తప్పించుకొని సోదర సమేతంగా ద్వారకలో ప్రవేశించాడు. విష్ణుపురాణం కొన్ని లీలలను మాత్రమే మనకి ఇస్తున్నది, తక్కిన లీలలన్నీ చాలా క్లుప్తంగా చెబుతుంది. ద్వారకా నగర ప్రవేశం చేశాక కృష్ణుడు ముందుగా బలరాముడికి వివాహం చేయించాడు. ఇతపూర్వం చెప్పాక కుశస్థలి అనే ఒక పురాణాన్ని రైవతుడనే ఒక మహారాజు నిర్మించాడు. ఆయన కూతురు రేవతి బ్రహ్మదేవుడు బలరాముడికిచ్చి పెళ్లి చేయమని రైవతునికి సూచన చేశాడు. ఆ వనజగర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చన రేవతి అనియడు కంజను బ్రహ్మదేవుడు పంపించగా రైవత మహారాజు ఎప్పుడో ఐదవ మనువు కాలం నాటివాడు ఆయన. ఐదవ మనువు ఆయన ఏడవ మనువు కాలంలో ద్వాపర యుగంలో రేవతి అనే తన కుమార్తెని బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత భీష్ముకుడని ఒక మహారాజు ఉన్నాడు. ఆయన విదర్భ దేశాన్ని పరిపాలించేవాడు. విదర్భకి రాజధాని కుండినపురం, అంటే ఇప్పుడు ప్రస్తుతం నాగపూర్ అన్నమాట. నాగపూర్ అని మనం పిలుస్తున్న ప్రాంతానికి రైల్వే స్టేషన్కి ఇంచుమించుగా ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఈ కుండినపురం ఉంది. ఆనాడు రుక్మిణీదేవి భక్తితో పూజించిన పార్వతీ పరమేశ్వరుల గుడి కూడా ఉంది. ఆ కుండినపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే భీష్మక మహారాజు గారికి రుక్మి, రుక్మరథుడు, రుక్మకేశుడు, రుక్మబాహుడు, రుక్మనేత్రుడు అని వరుసగా ఐదుగురు కొడుకులు, ఆఖర్న రుక్మిణి అనే పేరుతో జగదంబ లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. ఈ రుక్మిణి కృష్ణుడిని వరిస్తే వాళ్ళ అన్నగారు రుక్మి శిశుపాలుడనే దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయాలని సంకల్పించాడు. అప్పుడు రుక్మిణి సందేశం పంపించగా కృష్ణుడు స్వయంగా వెళ్ళి అందరినీ జయించి ఆమెను తీసుకొచ్చి ద్వారకానగరంలో వివాహం చేసుకున్నాడు. అది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తొట్ట తొలి వివాహం. ఆ తరువాత వరుసగా ఆయన జాంబవతిని రెండవ భార్యని చేసుకున్నాడు. సత్రాజిత్తు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన సూర్యుణ్ణి ఉపాసన చేశాడు. సూర్యభగవానుడు ఆయన్ని మెచ్చుకుని శమంతకము అని పేరు కలిగిన ఒక గొప్ప మణి ఇచ్చాడు. ఈ మణి కేవలం సూర్య పరమాత్ముని దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ మణి ఎక్కడుంటే అక్కడ రోజు 8 బారువుల బంగారం వస్తుంది. ఇంత బంగారంతో పాటుగా ఆ మణి ఉన్న ప్రాంతంలో దుర్భిక్షం ఉండదు, కరవు ఉండదు. సకాలంలో వర్షములు కురిసేవి, అకాలంలో వర్షాలు కురిసేవి కాదు. అపమృత్యువులు కూడా ఉండవు. కానీ ఆ మణి ఉన్నవాడు లోభం పొందకూడదట. ఈ మణికి ఒక నియమం ఉంది. పిసిని కొట్టాడి దగ్గర కనుక ఈ మణి ఉంటే వాడికి దుర్మరణం తెచ్చిపెడుతుంది. అందుకే ఉపాసనలు ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. భగవన్నామం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. గురువులు చెప్పిన మంత్రానుష్ఠానాలు పర్వాలేదు. అలా కాకుండా స్వార్థం కోసం కొన్ని ఉపాసనలు చేస్తే అవి చెట్ట చివరికి కొంప ముంచుతాయి. అలాంటి ఉపాసనల్లో ఈ శమంతకోపాఖ్యానం కూడా ఒకటి. శమంతకమని ఎవరి దగ్గర ఉన్నా వాడికి పిసిని కొట్టుతనం ఉండకూడదని శాస్త్రం. దానివల్ల వచ్చే బంగారం నేను మాత్రమే దాచుకుంటాను, ఎవరికి ఇవ్వను, మా ఇంట్లో బంగారపు కంచాలు బంగారపు కొంచాలు చేయించుకుంటాను అనుకుంటే చివరికి అది వాడికి దుర్మృత్యువు తెచ్చిపెడుతుంది. అది సూర్యుడు కూడా చెప్పాడు ఉపాసన చేసినప్పుడు, నాయనా సత్రాజిత్తు ఈ మణి నీకు ఇస్తున్నాను, ఈ మణి వల్ల మహమ్మారి భయం ఉండదు, దుర్భిక్ష భయం ఉండదు, అకాల మరణం ఉండదు, రోజు 8 బరువుల బంగారం ఇస్తుంది, కానీ అది నువ్వు ఒక్కడివే ఉపయోగించుకుని పీనాశితనంతో లోభత్వంతో దాచుకుంటే మాత్రం నీకు అది ప్రమాదం. తర్వాత మరో మాట, భగవత్ స్వరూపులు ఎవరైనా ఈ మణిని అడిగితే మారు మాట్లాడకుండా ఇచ్చేయి, ఇవ్వకపోతే కూడా ఇది నీకు ప్రమాదం అన్నాడు. ఈ సత్రాజిత్తు ఉపాసకుడే కానీ ఇంద్రియ నిగ్రహం లేనివాడు. అందువల్ల ఏమనుకున్నాడు, ఆ ఇంత కష్టపడి బంగారం వస్తుంటే బంగారం పరులు కలయిస్తాం, చూస్తూ చూస్తూ బంగారం లాంటి బంగారం ఇంట్లో దాచుకోక ఎవరికో ఇస్తావా అనుకునేవాట. అందులో రోజు 8 బరువుల బంగారం, దాదాపు 4 కేజీల బంగారం వచ్చేది. ఇంత బంగారం ఎవరికి ఇవ్వబుద్దేసేది కదట. బంగారం లేని క్రితం ఇంత దురాశ లేదు, కానీ అది వచ్చాక ఆశ పెరిగిపోయిందిట. ఇదో విచిత్రం అండి, చాలామంది చూశాను నేను. మొదట్లో బాగుంటారు, డబ్బు వచ్చే కొద్దీ పిచ్చ పెరుగుతుంది, ఆ పిచ్చే కొంప ఉంచుతుంది. గొప్ప గొప్ప పీఠాధిపతులు దెబ్బతిన వాళ్ళు ఉన్నారు కదండి, ఎంత వ్యామోహంలో పడిపోతారో తెలుసు కొంతమంది. అలా డబ్బు ఒడికి ఒడికి దాచి 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 చివరికి చచ్చిపోయి దాన్ని రక్షించుకోవడానికి ఒక కుక్కలుగా పాములుగా పుట్టిన వాళ్ళు నేను చూశాను. అందువల్లే ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది లోభం. లోభశ్చేదగుణేన కిం, లోభం అనేది ఒకటి ఉంటే దుర్గుణము ఉండక్కర్లేదు. పిసిని కొట్టుతనంతో డబ్బు దాచుకుని ఎవరికి ఇవ్వకుండా అట్టే పెట్టుకున్నవాడు చివరికి ఆ దుర్గుణ ప్రభావంతో ఘోర నరకం పాలవుతాడు. ఎంతో కొంత తన చేతి మీదుగా దానం జరుగుతూ ఉండాలి. రోజు 4 కేజీలు బంగారం వస్తే 4 కేజీలు ఏం చేసుకుంటాడు, 1 కేజీ అయినా దానం చేయమన్నారు. వేసమెత్తు కూడా దానం చేయరు కొంతమంది. నదిలో నీరు ప్రవాహం లేకుండా అక్కడే ఆగిపోతే ఎవరు వాడకపోతే కుళ్ళిపోతుంది. ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటేనే నదీ జలం నిర్మలంగా ఉంటుంది. నల్ల చెరువైనా తెల్ల చెరువైనా అందులో నీళ్లు 10 మంది వాడితే ఆ నీరు ఉపయోగపడుతుంది, లేకపోతే కుళ్ళి ఎందుకు పనికిరాకుండా అవుతుంది, దుర్వాసన వస్తుంది. మన ఇంట్లో కూడా అంతే, డబ్బాతో నీళ్లు తెచ్చిపెట్టుకున్నాం, ఇంటికి ఎవడన్నా వస్తే అమ్మ బాబాయ్ గ్లాసు నీళ్ళు ఇచ్చేయటమైనా 20 రూపాయలు 25 రూపాయలు 30 రూపాయలు పెట్టే డబ్బా కొనుక్కున్నావు అని అట్టే పెట్టుకుని మనమే తాగడం మొదలెట్టి 30 రోజులు దాన్ని వాడితే ఆ నీళ్లు కుళ్ళి బ్యాక్టీరియా పెరిగి కడుపులోకి వెళ్ళి అప్పుడు ఈ నీళ్లు బదులుగా వేరే మందు నీళ్లు పోసుకోవాలి, ఆ దెబ్బతో ఉన్న డబ్బంతా క్షవణం అయిపోతుంది. అందుకని ఎప్పుడూ కూడా ధనమునకు దానం చాలా అవసరం. ఇలా దానం చెయ్యని వాళ్ళు చివరి రోజులు ఎలా చచ్చారో ఎంతమందిని చూడలేదండి మనం. కోట్లు ఉంటాయి, చూస్తూ చూస్తూ దానం చేయలేము ఎవరికి, అవి అట్టే పెట్టి అట్టే పెట్టి వీడు చచ్చాక కనీసం వీడి కొడుకు పిండం పెడతాడా, వీడు కొడుకు వీడికి పిండం పెట్టడు, వీడికే పిండం ఉండదు, మంచం మీద పడుకొని అలా తీసుకొని చస్తాడు. ఆ పాపం వల్ల ఘోరమైన నరకాలకు పోవటమే కాక దౌర్భాగ్యపు జన్మలు కూడా ఎత్తవలసి వస్తుంది. ఇంత తెలిసినా సత్రాజిత్ ఆ మణి దగ్గర అట్టే పెట్టుకుని ఈ డబ్బు నాదే అనుకునేవాట. ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు అతని దగ్గరకు వచ్చాడు. సత్రాజిత్తు, ఈ మణి చాలా గొప్పది, కానీ నీ దగ్గర ఉంటే స్వార్థానికి ఉపయోగపడుతుంది. అదే మన ద్వారకానగరాన్ని పరిపాలిస్తూ ఈ మొత్తం సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఉగ్రసేన మహారాజు దగ్గరుంటే లోకశ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. మన రాజ్యం బాగుంటే నువ్వు బాగుంటావు. నీకు ఇది ప్రమాదం తెచ్చిపెడుతుందనే ఉద్దేశంతో నేను నిన్ను అడుగుతున్నాను, ఈ మణి పట్టుకెళ్ళి మన మహారాజు గారికి ఇయ్యి అన్నట. అమ్మణి యాదవ విభునకు ఇమ్మని హరియడుగా ఆతడీక ధనేచ్ఛం పొమ్మని పలికెను మీదట ఇమ్మణి ఈకున్న హరికి ఏ మగుననుచున్. ఈ మణి మన యాదవ మహారాజు గారికి ఇమ్మని స్వయంగా శ్రీకృష్ణుడు అడిగితే, అసలు ఈ మణులన్నీ సృష్టించిన పరమాత్మ అడిగితే ఆ పరమాత్మని గుర్తించలేక డబ్బు మీద పెచ్చతో కృష్ణుడు సామాన్యుడు, దేవుడు అంటే ఒక్క సూర్యుడే, ఆయన నా ఉపాసనకు మెచ్చుకుని నా తపస్సునకు మెచ్చుకుని ఈ మణి ఇచ్చాడు, ఈ మణి నేను కష్టపడి సంపాదించుకుని ఇతరులకు దానం చేయడానికే. ఇతరులకు దానం చేయడానికి ఎంత కష్టపడాలేటి, ఇవ్వను పో అన్నాడు. ఇవ్వకపోతే నాకేమవుతుంది అన్నాడు. కృష్ణుడు నవ్వి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వీడికి భయం పట్టుకుంది. కృష్ణుడు అడిగాడు, అసలే కృష్ణుడు మాయావంటున్నారు కొంతమంది, ఈతడు ఒకవేళ రహస్యంగా ఏ రాత్రిపూటైనా పట్టుకుపోతాడేమో అనుకున్నట్ట. ఆయన పట్టుకుపోవాలంటే రాత్రిపూట రహస్యంగా రావాలా? ఏం చేస్తాం, కాలప్రభావంతో గురువుల్ని ఈ విధంగా తక్కువగా భావించి అజ్ఞానంలో పడి గురుమహిమ తెలియక దత్తాత్రేయుడు శ్రీకృష్ణుడు ఇలాంటి జగద్గురువుల మహిమ తెలియక భ్రష్టులైపోయేవాడు చాలామంది ఉంటారు. నేనేదో చేశాను కదా దానివల్ల నాకు ముక్తి రాదు అనుకుంటాడు ఒక్కొక్కడు మూఢుడు. గురువు చెబితే కానీ ముక్తి రాదని ఎన్నోసార్లు చెప్పాం మనం. కైవల్యం గురువు మాత్రమే ఇవ్వగలడు, త్రిమూర్తులు కూడా ఇవ్వరట. అది గురుకటాక్షం వల్ల రావలసిందే. అటువంటిది జగద్గురుడైన కృష్ణుడు మణి అడిగితే ఆయనను అనుమానించి ఆయన మీద అనుమానంతో ఈ మణిని ఎలా రక్షించుకోవాలనుకుని దాన్ని ఒక బంగారపు గొలుసులో పతకంగా తయారు చేయించాడు. మంచి బంగారం ఉంది ఇంట్లో, ఓ 4 కేజీలు పెట్టి ఒక గొలుసు చేయించాడు, పొతకలాంటి గొలుసు. ఆ ముతక గొలుసులో ఓ బిళ్ళ తయారు చేసి ఆ బిళ్ళలో దీన్ని ఇమిడ్చాడు, అతికించాడు. ఇందులో ఉంటే మెడలో వేసుకు తిరగచ్చు. రాత్రిపూట ఓ భోషాణం తయారు చేయించి భోషాణం మీద పరిపేయించుకుని ఆ భోషాణంలో కింద పెట్టుకుని దానికి తాళం వేసుకుని ఈ తాళం తల కింద పెట్టుకు పడుకునేవాడు. అందుకే డబ్బు ఎక్కువైతే నిద్రట్టదు. ఇంకా కొన్ని రోజు ఈ భోషాణం మీదే పడుకోవడం. చూచారా, ఇంత చేసేది ఒక పాషాణం, దానికోసం ఓ భోషాణం, దాని మీద పడుకోవడం. ఇదేమో ఎక్కడికైనా నడితే మెళ్ళలో వేసుకెళ్ళేవాట, ఎక్కడికెళ్ళినా తాళం చెవి కూడా ఉండవలసిందే. సరైన సుఖనిద్ర పోలేకపోయాడు పిసిరిగొట్టుతనం వల్ల, భగవంతుణ్ణి నమ్మకపోవటం వల్ల. యావత్ ప్రపంచం ఆయన పరమాత్మ అవతారమూర్తి అంటూ ఉంటే వీడొక్కడే ఆయన్ని దొంగ అనుకున్నాడు. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఓ రోజున వాళ్ళ తమ్ముడు అన్నాడు, అన్నయ్య పగటిపూట మెడలో నేను వేసుకుంటాను, రాత్రిపూట నువ్వు భోషాణంలో పెట్టుకు పడుకో, నేను వేటకెడతాను అని అతని తమ్ముడు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనజిత్తు ఈ గొలుసు మెడలో వేసుకుని గుర్రం ఎక్కి వేటకి బయలుదేరాడు. అడరెడ్డు వేడక్క అమ్మణి మహాత్ముడు కంఠమునందు దాల్చి ప్రసేనుడొక్కనాడు అడవికి ఘోర వన్య మృగయారతినేగగా వాని పైబడి వధించి ఒక్క సింహము పారే దాని దాసి ఏర్పడగనే జాంబవంతుడు ప్రభాత దిగంతమున హాస్యమంతమున్. అన్నగారి దగ్గర నుంచి అడిగి తీసుకుని మెడలో వేసుకుని ప్రసేనుడు అనేవాడు గుర్రం ఎక్కి దాని మీద ఎక్కి ఓ మాయించి కత్తి ఓరలో పెట్టుకుని ధనుస్సు పుచ్చుకొని వేట మీద పెచ్చతో అడవికి వెళ్ళాడు. దూరంగా ఒక పెద్ద సింహం కనపడింది. మామూలు సింహమే కదా అని బాణంతో దాన్ని పటక్కన కొట్టాడు. అది రివ్వున తప్పించుకొచ్చి మీదపడి పంజా దెబ్బతో వీణ్ణి గుర్రాన్ని కూడా చంపేసింది. చంపాక దానికి ఈ గొలుసు ఆకర్షణీయంగా కనపడింది. బంగారం కంటే ఆ బంగారం మధ్యలో ఉన్న మణి ధగధగ వెలుగుతూ కనపడగానే ఇదేదో గొప్ప తిండి పదార్థం అనుకుందిట అది అనుకుని ఆ పంజాతోటి గొలుసు పుచ్చుకుని పరిగెత్తడం మొదలెట్టింది. సరిగ్గా ఆ పూట తన కొండగుహలో నుంచి మకాములోంచి బయటకు వచ్చాడు జాంబవంతుడు. ఎక్కడైనా తేనె పొట్లు దొరుకుతాయేమో, ఆహారం దొరుకుతుందేమో, పుచ్చకాయ తేనెపట్టు అంటే ఎలుగుబంట్లకు ఎక్కువ ఇష్టం ఉండవు. తక్కిన వాటికంటే తేనెపట్లన్నా పుచ్చకాయలన్నా ఎక్కువ తింటాయట. అందుకే పూర్వకాలంలో పుచ్చకాయ తోటలు ఉన్న చోట ఎలుగుబంట్లు ఎక్కువ ఉండేవి. ఉప్పల్లని హైదరాబాద్లో ఒక ప్రాంతం ఉంది, అదంతా ఒకప్పుడు ఎన్ని పుచ్చకాయ తోటలండి. మా చిన్నప్పుడు కూడా నేను చదువుకుంటున్న రోజుల్లో, 7వ తరగతి చదువుతున్న రోజుల్లో చూశాను అక్కడ, అన్ని పుచ్చ తోటలే. అందులోకి ఎలుగుబంట్లు వచ్చి ఇంతంత కాయలు పీక్కుని పట్టుకుపోయి తినేసేవి. ఇంకా తేనె పట్టు కనపడితే పట్మని చేత్తో దెబ్బ కొడుతుంది. ఆ తేనెటీగలు ఈ బొచ్చు ఉండడం వల్ల ఎలుగుబంట్లు ఏం చెయ్యవు. ఇంతకీ వాటి ప్రతాపం మీ మీదే. మామూలు వాడు ఎవడన్నా తేనె పట్టు పట్టుకున్నాడా మీదపడి కుట్టేస్తాయి. కానీ ఎలుగుబంటి యొక్క చర్మం లోపలికి వెళ్ళదు ఆ తేనెటీగ. ఆ తేనెటీగలు తోలేసి ఆ తేనె పట్టు చీంచి నోట్లో వేసుకుని పిండుకు తాగేస్తుంది. అది తేనె పిచ్చి దానికి. పాపం అప్పుడప్పుడు వేటగాళ్ళు అప్పుడు తుపాకులతో కాలు చంపేసేవారు వాటిని. ఈ మనుషులు ఉన్నారే, వీళ్ళు దేన్ని బతకనేవారు. మనిషి మనిషిని బతకనివాడు, మనిషి పశువుని బతకనివాడు. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఏదంటే భయం అని పూర్వం ఒక ఆయన శిష్యుడిని అడిగాడు. వెంటనే శిష్యుడు చెప్పాడు, గురుదేవా, ఈ ప్రపంచంలో మీకు నాకు కూడా అందరికీ భయం కలిగించేవాడు ఒక్కడే ఉన్నాడు, మనిషే. ఈ ప్రపంచంలో మనిషి భయపడవలసింది మనిషికే, పశువులకు కూడా కాదు. ఎందుకంటే పశువులు భయం వేస్తే తప్ప మీదకి రావు. క్రూర మృగం కూడా ఆకలి వేస్తే తప్ప చంపదు. పాము కూడా ఎంతో భయం వేస్తేనే మీదకు వచ్చి కాటు వేస్తుంది, లేకపోతే పారిపోతుంది. కానీ దిక్కుమాల మనిషి ఒట్టిని తనకి ఏ కీడు చేయని వాడి కీడు చేస్తాడు. డబ్బు పిచ్చితో ఎవరినైనా చంపేస్తాడు. ఆఖరి గుళ్ళోకి వచ్చిన వాళ్ళు కూడా చంపేశారట. ఆస్తి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేవాడు ఎవడన్నా ఉన్నాడంటే మనిషి. అందుకే మనిషిని మాత్రమే నమ్మలేమట. ఏదో మీలాంటి పుణ్యాత్మల్ని నమ్మాలని, మిమ్మల్ని కూడా నమ్మకపోతే ఎవరు నమ్ముతారండి. కానీ కలియుగంలో మీరే చూస్తున్నారు కదా, తల్లి కొడుకుని నమ్మలేకపోతుంది, భార్యాభర్తల మధ్యలో నమ్మకం ఉండదు. ఒకళ్ళు వాట్సాప్లో ఒకళ్ళు చూసుకుని కేసులు వేసుకుంటున్నారు ఈ మధ్యన. ఇంకా బయటకెడితే ఎవడు ఏ చిట్ ఫండ్ పేరుతో లాగేస్తాడో తెలియదు, ఎవడు ఎందుకు పట్టుకుపోతాడో తెలియదు. అంత భయంకరమైనటువంటి మోసంతో నిండిపోతున్నది. అందుకని మనిషిని మనిషి నమ్మే స్థితి లేని కలియుగం ఏర్పడిందనమాట. పూర్వం ఎంత నమ్మకం అండి, ఎంత డబ్బైనా నోటి మాటతో ఇచ్చేసేవారు. మళ్ళీ వీళ్ళు కూడా నోటి మాటతోటే తిరిగి తీర్చేసేవారు. చెప్పాక కాలోహి దురతిక్రమ. మహానుభవుడు జాంబవంతుడు తేనె పొట్ల కోసమును పుచ్చకాయల కోసం బయలుదేరి వస్తూ ఉంటే ఈ సింహం పంజాతోటి గొలుసు పట్టుకెడుతూ కనపడింది. ఓయ్, దగదగ వెలిగిపోతున్నది ఈ మణి, ఇంతలా సూర్యకాంతితో వెలిగిపోతున్న ఈ మణి సామాన్యమైన మణి కాదు, ఇది శమంతకమణి. ఎవడి దగ్గర నుంచో ఈ సింహం అపహరించి పట్టుకుపోతుంది అనుకుని ఎగిరి దాని మీదకు దూకి పిడికిలితో ఒక్క పోటు పొడి చంపి వారేశాడు. ఆయన మహావీరుడైన ఆయనకి సింహాలు లెక్కేముంది. దాన్ని చంపి ఈ శమంతకమణిని తీసుకెళ్ళాడు. ఆయనకి విశాలమైన ఒక కొండ గుహ నివాసం. ఆ గుహలో చాలా కాలం నుంచి ఉంటున్నాడు. ఆయన కూతురు జాంబవతి అని ఎప్పుడో కృతయుగంలో పుట్టింది, కానీ ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా ఉందట. ఆవిడ నిత్య నూతన యవ్వనంతో ఉంటుంది, ఆవిడకి ముసలితనం లేదు. కృతయుగంలో పుట్టిన వాళ్ళు, త్రేతాయుగం ద్వాపరయుగం చివరి పాదం అది, మరికొద్ది రోజుల్లో కలియుగం రాబోతున్నది. అటువంటి కాలం ఆవిడైనా చూడ్డానికి 25-30 సంవత్సరాల వయస్సున్న యువతీమణిలో ఉంటుందిట. ఈ మధ్యన ఆయన అడవిలో తిరుగుతూ ఉంటే ఎవరో ఒక పిల్ల దొరికింది. ఆ పిల్లను ఉయ్యాల్లో వేసి దాదీకిచ్చి పాపం అనాథ శిశువు పెంచు అన్నట్ట. అందుకని ఆ పిల్ల గుర్తుకొచ్చి కూతురు ఈ చంటి పిల్ల ఇద్దరు ఆడుకుంటారని ఉయ్యాలకి వేళ్ళాడగట్టాడు దీన్ని, ఈ మణిని. వాళ్ళ అమ్మాయి చాలా సంతోషపడింది, నాన్న ఎక్కడ నుంచి తెచ్చావు ఈ చిన్నపిల్ల, ఆ మణిని చూస్తూ ఉంటే ఏడవడం మానేసింది అని కూడా అన్నదట. ఈ విధంగా జాంబవంతుడి దగ్గరికి చేరింది ఈ మణి. ఎప్పుడు ఏ మణి ఎవరి దగ్గరికి చేరుతుందో తెలియదు. ఈలోపు సత్రాజిత్తు కంగారు పడి లేనిపోని అభాండాలు వేయడం మొదలెట్టాడు. శ్రీకృష్ణుడికి ఈ మణి అంటే ఇష్టం. ఈ మణి నా దగ్గరకు వచ్చినప్పుడే నా దగ్గరకు వచ్చి మణి ఇమ్మని అడిగాడు, నేను ఇవ్వనన్నాను. ఆ కోపం మనస్సులో పెట్టుకున్నాడు. ఆ కోపంతో నా తమ్ముడిని ఏం చేశాడో తెలియదు, సందేహం లేదు. మణికంఠంబున దాల్చి నేడడవిలో మావాడు వర్త్యం పగా మణికై పట్టి వధిల్చినాడు హరికిల్ మర్యాద లేదంచు దోషణముంచేయగ వాని దోషణము కంసద్ధముసి ఆలిల్చి ఏ వ్రణములనా ఎడలేదు నిందకలిగెన్ వారించుటే రీతియో. మణికంఠంలో ధరించి నా తమ్ముడు ప్రసేనజిత్తు అడవికి వేటకెళ్ళాడు. ఈ మణి మీద కన్ను వేసిన కృష్ణుడు సమయం చూసుకుని అడవిలో మా తమ్ముడిని చంపేసి ఉంటాడు. ఈ కృష్ణుడికి మర్యాద లేదు, ఇతనికి మానవులకు ఉండే సంస్కారం లేదు, ఇతడిదంతా మాయ, మోసగాడు అని నోటుకొచ్చినట్టు తిట్టాడు. ఈ విషయం క్రమంగా కృష్ణుడి చెవిలో పడింది. ఆయన తెల్లబోయి, నా దగ్గర ఏ తప్పు లేదు, అన్యాయంగా నా మీద అభాండం పడింది. ఆ మధ్యన వినాయక చతుర్థి నాడు చంద్రుణ్ణి చూశాను, అప్పటి నుంచి నీలాపనిందలు కలిగాయి అని భావించి ఇప్పుడు ఈ అపనింద తొలగించుకోవాలి. పూర్వకాలంలో ఎవరైనా మన మీద అభాండం వేస్తే, బాబోయ్ నేను ఈ తప్పు చేయలేదురా బాబు అని తాను నిరపరాధిని అని నిరూపించుకునేవారు. రాజీనామా చేసేవారు, రాజీ పడేవారు కాదు. ఇప్పుడే ప్రపంచమంతా గగ్గోలెత్తినా మేం రాజీ పడం, రాజీనామా చెయ్యం, ఇందులోనే కూర్చుంటాం అంటారు. అలాగే తగులడ్డారు కూడా ప్రజలు కూడా. అన్యాయంగా అభాండాలు వేయడం ఎక్కువైపోయింది. పూర్వం చాలా అన్యాయంగా అభాండం వేయడం తక్కువ, ఎక్కడో నూటికి కోటికి తప్పుడు ప్రచారం వచ్చేది, ఒట్టినే ఎవరి మీద అభాండం వేసేవారు కాదు. అందువల్ల ప్రజల మాటని గౌరవించేవారు. రోజు నిన్ను తిడుతున్నారు అనుకోండి, రోజు నువ్వేం చేస్తావు, వాడిని ఏం నిరూపించుకుంటావు? ఫేస్బుక్లో పెడతాడనమాట, ఫలానా వాడు కోటి రూపాయలు కొట్టేశాడు, అందుకని వాడి మాట విని నేను చచ్చిపోతానంటే తప్పు. కాబట్టి ఈ కలియుగంలో అసలు ఈ ఫేస్బుక్లు పట్టించుకోకర్లా. వాడు ముఖం పుస్తకం, అది దిక్మాల ముఖాలు, ఇవి మనం పట్టించుకోక్కర్లేదు. ధర్మము లేదు, అధర్మము లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవడి దగ్గర తప్పు ఉందో తెలియదు, ఎవడి దగ్గర ఒప్పు ఉందో తెలియదు. అందుకని అన్నిటికీ స్పందించడం మొదలు పెడితే కష్టం. కానీ ఆ రోజుల్లో అనవసరముగా ఎవరి మీద నీలాపనింద వేసేవారు కాదు. ఒకవేళ ఎవరి మీదైనా నీలాపనింద పడితే అది తొలగించుకుని మేము నిజముగా తప్పు చేయలేదు అని నిరూపించుకునేవారు. తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకునేవారట, నేను తప్పు చేశాను అని మొహమాట లేకుండా చెప్పేవారు. ఆ కాలం, ఆ సత్యం, విధానం వేరు. ఇప్పుడు కృష్ణుడి మీద అభాండం వచ్చి పడింది, ఇది తొలగించుకోవాలి ఎలాగా అనుకున్నాడు ఆయన. వెంటనే కొంతమంది మిత్రుల్ని పిలిచి, మనం వెళ్ళి ఆ మణి ఎక్కడున్నదో వెదగుదాం, వెదకి పట్టుకొచ్చి సత్రాజిత్తుకి ఇద్దాం, ఇచ్చి నా మీద పడినటువంటి అభాండం తొలగించుకుందాం, నాతో రండి అని ఆత్మీయులైన పరివారాన్ని వెంట పెట్టుకుని అడవిలో వెతికాడు. అలా తిరగ్గా తిరగ్గా ఒకచోట చచ్చిపడిన గుర్రానికి దగ్గరలో ఉన్న ప్రసేనుడు కనపడ్డారు. ప్రసేనజిత్తుని గుర్రాన్ని సింహం చంపింది అని అర్థమైపోయింది. ఈ సింహం ఎక్కడికి వెళ్ళిందని చూస్తే సింహం యొక్క అడుగుజాడలు కొంత దూరం కనపడ్డాయి. వాళ్ళు ఆ సింహం యొక్క అడుగుజాడల్ని బట్టి ముందుకు వెళ్ళగా అక్కడ సింహం చచ్చిపడి కనపడింది. ఇక్కడ నుంచి పెద్ద ఎలుగుబంటి అడుగుజాడలు కనపడ్డాయి. ఓరి బాబు, ఇదేదో మామూలు ఎలుగుబంటి అయ్యి ఉండదు, పెద్ద ఎలుగుబంటిది, ఏదో భయంకరమైన ఒక భూతాకృతి కలిగిన ఎలుగుబంటి ఈ సింహాన్ని అవలేలగా చంపింది. చంపి ఈ మణిని పట్టుకెళ్ళింది అనుకుని ఆ ఎలుగుబంటి అడుగుజాడల్ని, జాంబవంతుని కాలిగుర్తుల్ని వెతుక్కుంటూ ముందుకెళ్లారు. క్రమంగా ఒక చోట ఒక భయంకరమైన కొండ గుహ కనపడింది. ఆ గుహ పెద్దదే, కానీ లోపలంతా కటిక చీకటి తప్ప ఏం కనపట్టలా. అప్పుడు కృష్ణుడు తనతో వచ్చిన వారిని, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెడతాను, 27 రోజుల వరకు బయట ఎదురు చూడండి, అప్పటికీ రాకపోతే మీరు వెళ్ళిపోండి, నా కోసం లోపలికి మాత్రం రావద్దు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. కృష్ణుడి ఆజ్ఞని ఆయన అనుయాయులు యాదవులు ఎప్పుడూ ఉల్లంఘించరు, అలాగేనని వాళ్ళంతా బయట ఉన్నారట. కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ గుహ చాలా దూరం ఉంది, మామూలు కొండ గుహ కాదు అది. ఇప్పటికి కూడా మీకు వీలుంటే త్రిపురాంతకం వెళ్ళండి. ఆ త్రిపురాంతకం గుడి లోపల నుంచి ఒక బిలం ఉంది, సొరంగ మార్గం, అది శ్రీశైలానికి తీసుకెడుతుంది, అది మూసేశారు. అబ్బే, గవర్నమెంట్లకి ఇలాంటి గుహలను వెలికి తీసేందుకు డబ్బులు ఉండవటండి పాపం. ఆ కొండ గుహల్ని చక్కగా తయారు చేయించండి, ఆ బిలాలు శ్రీశైలానికి వెళ్ళేటటువంటి సొరంగ మార్గం తెరిపిస్తే ఎంత లాభమో తెలుసు, అది పవిత్ర మార్గం అట. ఆ మార్గంలో వెడితే ఈ జన్మలోనే శివదర్శనం అవుతుంది. ఈ జన్మలోనే ముక్తి కలుగుతుంది. దానికి పెద్ద ఖర్చు కూడా కాదు. ఎవడికి వాడికి నిర్లక్ష్యం, ఏమవుతుంది మనం బతుకుతున్నాంగా చాలు, తెల్లారిందా తిన్నావా పడుకున్నావా మళ్ళీ తెల్లారిందా అంతే కదా. ఇలాంటి సొరంగాలు ఎన్నున్నాయండి. ఆ శ్రీకాకుళం దగ్గర ఒకటి ఉంది, అక్కడ నుంచి వెడితే ఏకంగా కాశీకి వెడుతుంది అట సొరంగం. పోనీ అంత దూరం అంటే కష్టం. ఈ మాత్రం త్రిపురాంతకం నుంచి శ్రీశైలం వెళ్ళే సొరంగ మార్గం, ఆ గుహా మార్గాన్ని మనం తెరిపించలేమా? ఇంత టెక్నాలజీ ఉంది ఈ రోజుల్లో. ఏ టెక్నాలజీ మనం లేనటువంటి రోజుల్లో తవ్వుకున్న గుహలు అవి. ఆ రోజుల్లో కాలినడకన సొరంగ మార్గం గుండా ఆ త్రిపురాంతకం నుంచి అక్కడికి వెళ్ళేవారట శ్రీశైలానికి. దానివల్ల ఏమవుతుంది, సింహాలు పులులు బెడద ఉండేది కదా ఆ రోజుల్లో. మహానుభావులు ఏర్పాటు చేసినవన్నీ పాడు చేసేస్తున్నాం. ఆ సొరంగం కృష్ణుడు చాలా దూరం ప్రయాణం చేసి లోపలికి వెళ్ళాడు. అది పెద్ద సొరంగం, 2-3 మైళ్ళు లోపలికి ప్రవేశం ఉన్నదనమాట. 2 మైళ్ళు ప్రయాణము చేసినా కూడా ఇంకా సొరంగం వెడుతూనే ఉన్నది. కటిక చీకటి మార్గం అది. ఆ కటిక చీకటి మార్గంలో కాగడా లేదు, దీపం లేదు, అయినా కృష్ణుడు వెళ్ళాడు ఆయన శరీరకాంతితోటి. ఆయన శరీరమే మహాకాంతి. అందులో మృగాలు తప్ప మామూలు వాడైతే నివసించలేడు. అటువంటి దాంట్లోకి వెళ్ళగా 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 ఒకచోట గుహ చాలా వెడల్పోయింది. ఇక్కడ ఆ గుహ గుహలా లేదు, ఏకంగా ఒక కోటలా ఉంది లోపల. అక్కడ ఒక ఊయల, ఆ ఊయల దగ్గర ఒక దాది, ఆ ఊయల్లో ఒక పాప, అక్కడికి దగ్గరలో ఒక పరమసుందరీమణి కనపడ్డారు. అక్కడ ధగధగ వెలుగుతూ ఘన కేళీ కందుకంబుగా చేసిన నృప, ఆడుకోవడానికి ఒక బంతిలా కనపడుతున్నది అటువంటి మణిని చూచాడు. చిన్నపిల్ల ఆడుకోవడానికి అదే ఒక బంత్యా అన్నట్టుగా జాంబవంతుడు వేళ్లాడగట్టాడనమాట. ఆ మణిని చూచాడు ఆయన. ఓ సందేహం లేదు, ఇదే శమంతకం, ఇది ప్రభాత దిగంతం. తన కాంతితో దిక్కులను వెలిగిస్తున్నది, దిక్కుల చివరి వరకు ఆ కాంతి వెళ్ళిపోతుంది. అది శమంతకం యొక్క గొప్పతనం అనుకుని ఆ మణిని పట్టుకోబోతూ ఉండగా అక్కడున్న దాది ఎవరో ప్రాకృత పురుషుడు, సామాన్యమైన మనిషి అనుకున్నది. ఎవడో ఒక సామాన్యుడు, ఒక మామూలు మానవుడు ఈ కొండ గుహలోకి వచ్చాడు. ఇది జాంబవంతుని గుహ అని, మహాపరాక్రమవంతుడైన జాంబవంతుడు మానవుల్ని నల్లుల్ని నలిపినట్టు నలిపేసే పరాక్రమం కలిగిన వాడిని గ్రహించక ఎవడో వచ్చి మణిని అపహరిస్తున్నాడు అనుకుని దాది పెద్ద కేకేసింది, అరిచింది. ఆ అరుపుకి లోపల నుంచి పరుగు పరుగునొచ్చాడు జాంబవంతుడు. ఎవడైనా వస్తే తప్ప దాది ఇలా అరవదు. ఈ లోపలికి చీకటి అవ్వటం వల్ల మానవుడు రాడు. సాధారణంగా లోపలికి ఏ కొండ చెరువులో వచ్చేవిట, అలాంటివి వచ్చినప్పుడు ఈ దాది అరిచేది, అరిస్తే ఆయన వచ్చి దాన్ని సంహరించేవాడు. అంతే తప్ప లోపలికి మానవ మాత్రుడు అప్పటి వరకు అడుగు పెట్టలేదు, అడుగు పెట్టితే బతకడు కూడా. ఎందుకంటే ఆ చీకట్లో ప్రయాణం చేయడానికి కూడా భయపడతారు. అందువల్లే దాది అరిచింది అంటే ఏదో వింత జంతువు వచ్చిందేమో అని సందేహించి జాంబవంతుడు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. తీరా చూస్తే ఎదురుగుండా మహాకాంతితో నీలమేఘఛాయ శరీరుడై ఉన్న కృష్ణుడు దర్శనమిచ్చాట. అయినా మాయ వల్ల ఆయనని అప్రాకృత పురుషుడైన రామచంద్రుడని గ్రహించలేక ప్రాకృత పురుషుడు, సామాన్యమైన మనిషి అనుకున్నాడు. ఎవడెవరా నీవు, ఈ కొండ గుహలో గడుగు పెట్టి దొంగలాగా మణిని అపహరించాలనుకుంటున్నావా అని మీదకు దూకాడు. శ్రీకృష్ణుడి చిరునవ్వు నవ్వి, రావాయ్ నీతో సరదాగా యుద్ధం చేయాలని నాకు ఉంది అని పలికి ముష్టి యుద్ధం చేశాట. పిడికిళ్ళు బిగించి కొట్టుకున్నారు ఇద్దరు కూడా. అది ముష్టి యుద్ధం అంటే, ముష్టాళ్ళు కొట్టుకునే యుద్ధం కాదు. స్పష్టాహంకృతులొల్ల సెల్లహరియున్ భల్లోకలోకేశుడున్ ముష్టాముష్టి నహర్నిశంబు జయ సంభోగంబున పోరుతో పుష్టింబాసి శరీరమంతయుకడున్ పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై హరికిత భేతాత్ముడై ఇట్లనున్. మహాహంకారంతో జాంబవంతుడు హుమ్ అని మీదకు దూకితే అంతకంటే గట్టిగా అరిచి కృష్ణుడు ఆయన మీదకు దూకాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ఎలుగుబంట్లకి రాజు అయిన జాంబవంతుడు ఈయన విసిరిన పిడికిలి దెబ్బని ఆయన పిడికిలతో కొట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పిడికిళ్లతో ముష్టిఘాతాలతో కొట్టుకుంటూ యుద్ధం చేశారు. ఒకరి దెబ్బ మరొకరికి ఒంటి మీద పడకుండా చేతికి చేతినే సమాధానంగా ప్రయోగించారట. ఈ విధంగా ఘోర యుద్ధం చేశారు. నేనే జయం పొందుతానంటే నేనే జయం పొందుతాననే ఆశతో యుద్ధం చేశారు. 27 రోజులు యుద్ధం చేశారట. ఏకంగా మాంసం కోసం డేగలు పోరాడుకున్నట్టుగా, రెండు భయంకరమైన సింహాలు కొట్లాడుకున్నట్టుగా, మదించిన ఏనుగులు కుంభస్థలాలతో ఢీకొన్నట్లుగా ఆ కొండగుహలో 27 రోజులు యుద్ధం చేశారు వాళ్ళు. ఈలోపు బయట ఉన్నవాళ్ళు ఉన్నారే, కాపలాగా ఉన్నవాళ్ళు, 27 రోజుల వరకు చూచి తర్వాత వెళ్ళిపోమని కృష్ణుడు చెప్పాడు కదా, అందుకని వాళ్ళకి కంగారు పడి చెప్పనే చెప్పాడు కృష్ణుడు 27 రోజుల వరకు ఎదురు చూడమని. ఆ తర్వాత లోపలికి రావద్దన్నాడు. ఏదో జరిగింది లోపల. అంతటి మహావీరుడు, మనం పరమాత్ముడు అనుకుంటున్నటువంటి వాడే ఇన్ని రోజుల నుంచి లోపల నుంచి బయటికి రాకుండా ఉండిపోయాడంటే ఇంకా మరబోటి వాళ్ళం లోపలికి ఏం పెడతాం? శ్రీకృష్ణుని ఆజ్ఞని ఉల్లంఘించకూడదు, వెంటనే వెనక్కి వెళ్ళిపోదామని వీళ్ళంతా ఏడుపు ముఖాలు పెట్టుకుంటూ వసుదేవుడితో చెప్పారు. శ్రీకృష్ణుడు లోపలికి వెళ్ళాడు, రాలేదు. 27 రోజులు గడిచింది. తెల్లారితే 28 రోజు. ఏం జరిగిందో ఏమిటో మాకు భయంగా ఉందన్నారట. అప్పుడు వసుదేవుడు దీనికి కారణమేమిటి అని ఆలోచించాడు. దేవకీ వసుదేవులు ఇద్దరూ కలిసి ఆలోచించి నారదుడిని పిలిపించారు. నారదుడు వచ్చాడు. రుక్మిణీదేవి, గణపతి కృష్ణుణ్ణి ఏం చేయగలడు అంది ఒకప్పుడు. ఆ చిన్న దోషమే ఇంత కొంప ముంచింది. కాబట్టి గణపతిని పూజించే బాధ్యత రుక్మిణిది. అమ్మా రుక్మిణీమాత, శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి రావడానికి నువ్వు గణపతిని పూజించు. వీరిద్దరూ దేవకీ వసుదేవులు ద్వారకానగరానికి అధిష్టాన దేవత అంబికామాత, అంబికని పూజిస్తారు. ఈ పని చెయ్యండి, స్వామి తిరిగి వస్తాడు అన్నట్ట. నిజానికి పరమాత్ముడు ఆయన, అయినా నియమమును ఉల్లంఘించకూడదు. గణపతిని పూజించి తీరాలని వీళ్ళే శాసనం చేశారు, ఆ శాసనం ఉల్లంఘించకూడదు. అలాగే నగరానికి అధిష్టాన దేవత అమ్మవారు, ఆ అమ్మవారికి ఆ సంవత్సరం జాతర చేయలేదు, కాబట్టి జాతర చెయ్యాలి. ఇది చెయ్యకపోతే భగవంతుడు కూడా తిరిగి రాడని చెప్పడం కోసమే ఆయన ఈ నాటకం ఆడాడు. ఇప్పుడు వెంటనే రుక్మిణీదేవి అత్యంత భక్తితో గణపతిని పూజించింది. అమ్మవారిని అంబిక అనే పేరుతో ద్వారకానగరానికి అమ్మవారు అధిష్టాన దేవత. ఆవిడని దేవకీ వసుదేవులు పూజించారు. ముందుగా గణపతి 28వ రోజు పూర్తవడంతో శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్విఘ్నముగా ఏ విఘ్నము లేకుండా తిరిగి ద్వారకానగరానికి వస్తాడని వరమిచ్చాడు. 28వ రోజు మధ్యాహ్నానికి అమ్మవారు మధ్యాహ్నం వేళ పలికిందట, బాలా మణితో మణితో హేళాగతి వచ్చు అనరుహేక్షణుడనుతున్. సందేహం లేదు, శ్రీకృష్ణుడు మీ ఇంటికి క్షేమంగా వస్తాడు, బాలామణితో వస్తాడు, కూడా ఒక అమ్మాయిని వెంటబెట్టుకు వస్తాడు, మణితో కలిసి వస్తాడు, టీవీగా వస్తాడని వరమిచ్చింది. సరిగ్గా 28వ రోజు మధ్యాహ్న సమయానికల్లా శ్రీకృష్ణుడు చితకొట్టి పారేశాడు జాంబవంతుడి. ఇన్ని రోజులు సరదా కోసం యుద్ధం చేశాడు, కానీ ఆ జగత్పిత జగన్నాథుడు పరమేశ్వరుడు ఇంత యుద్ధం చేయాలా? ముష్టియుద్ధం చేసి చేసి ఒళ్ళంతా కుళ్ళ పొడిచాట. దానివల్ల ఏమైపోయింది? పుష్టింబాసి, ఒంటిలో ఉన్నటువంటి బలం తగ్గిపోయింది, పుష్టి తగ్గిపోయింది. బక్క చిక్కిపోయాడు జాంబవంతుడంతటి వాడు. భూమండలం చుట్టూ ఒకప్పుడు 3 సార్లు ప్రదక్షిణ చేసినవాడు, వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి చుట్టూ ప్రదక్షిణ చేసినవాడు ఆయన. అంతటివాడు, రాముడికి సాయంగా రామాయణ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాడు. ఇప్పుడు చావు దెబ్బలు తిని ఒళ్ళంతా పచ్చడైపోగా కళ్ళు తిరిగి నీరసం వచ్చి కింద పడిపోయాడు. పిష్టాంగోరు శరీరుడై, పిష్ట అంటే పిండి. మీరు అప్పుడప్పుడు చపాతీ పిండి కలుపుతున్నటువంటి హోటల్స్ను చూడండి. ఇంట్లో అంటే మామూలుగానే కలుపుతాం, కానీ పిండి ఈ హోటల్లో దబా దబా భిష్కుం భిష్కుం అని కొట్టి మరీ బాధేస్తారు, దాంతో యుద్ధమే. అలాగా తొక్కి 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 పిండిని ముద్ద చేస్తారు కదా, అలా కృష్ణుడు కొళ్ళబొడి చేసేట. దాంతో వాడి శరీరం పిండి అయిపోయిందనమాట. ఎక్కడ ఎముకలు కనపట్టలేదు. పుత్తూరు వెళ్ళి కట్లు కట్టించుకున్నా బాగుపడేటట్లేదు శరీరం. చేతులు కాళ్ళు అన్నీ పచ్చడైపోయి శరీరం అంతా వ్యాధిగ్రస్తమై పీడితమై మహాబాధకి గురైపోయి వాడు వణికిపోయాడు. హరితో భీతితో ఇలా అన్నాడు, బాణాగ్ని పరపిల్చి వారాసిపై మున్ను వారధి కట్టిన స్వామి వీవు అన్నట్టు. ఇప్పుడు చావు దెబ్బలు తిన్నాక ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నన్ను ఇలా చావగొట్టేవాడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, ఇలా నన్ను చావగొట్టి చెవులు మూసేవాడు మరెవరూ లేరు ఒక్క రాముడు తప్ప. ఆనాడు లంకానగరానికి వెడుతున్నప్పుడు సముద్రుడి మీద బాణాన్ని ప్రయోగించబోయావు, మామూలు బాణం కాదు రామబాణం, ఆ రామబాణం అగ్నిజ్వాలలతో బయటకు వచ్చింది. నువ్వు ధనుస్సుకి బాణం ఎక్కుపెట్టడంతో ఆ బాణాగ్నిని చూచి వణికిపోయి సముద్రుడు రెండు చేతులు జోడించి నమస్కరించి బావోయ్ రక్షించు వంతును కొట్టుకో అన్నాడు. ఆనాడు సముద్రుణ్ణి భయపెట్టి బాణాగ్నితోటి సముద్రం మీద వారధి కట్టిన మహానుభావుడివి రామచంద్రుడివి నువ్వు, సమస్త లోకాలని పాలించే ఆది మహావిష్ణువు నువ్వు, వామనావతారం ఎత్తి ముల్లోకాలు ఆక్రమించినప్పుడు నీ చుట్టూ ప్రదక్షిణ చేసి నీ అనుగ్రహం పొందాను ఆ జాంబవంతుణ్ణి అమాయకుణ్ణి. ఒకప్పుడు నువ్వు రామావతారంలో ఉండగా వానరుల్ని భల్లూకుల్ని పిలిచి యుద్ధంలో మీరంతా నాకు సాయం చేశారు, ఎవరికేం వరం కావాలో కోరుకోమన్నావు. అందరూ తొలో వరం కోరుకున్నారు, హనుమంతుడేమో ఎప్పుడు నీ పాదసేవ నీ నామస్మరణం చేసుకునే భాగ్యం అడిగాడు, తన హృదయంలో ఉండమని కోరాడు. నువ్వు తదస్తు గంధమాదన పర్వతం మీద, అంటే బదరీ దగ్గర గంధమాదన ఉందిలేండి, ఆ గంధమాదన పర్వతం మీద అరటి తోటలో కూర్చుని జపం చేసుకో రామారామ అని నీ హృదయంలో ఉంటానని ఆయనకి వరం ఇచ్చావు. అప్పుడు నాకు కొంటితనం వచ్చింది, నా కర్మగాలి నీ దగ్గరకు వచ్చి రామా నాకు వరం ఇవ్వా అన్నాను. ఏం వరం కావాలో కోరుకోమన్నావు నువ్వు. నీ శరీరం చాలా బలిష్టంగా ఉంటుంది, రావణుణ్ణి చీల్చి చెండాడావు, ఎంతోమందిని చంపావు, నీ పరాక్రమం ఎంతో తెలుసుకోవాలనుంది, నీతో కొంచెం ముష్టి యుద్ధం చేయాలని, డిష్కుని డిష్కుని యుద్ధం చేయాలని అనిపిస్తోంది, నీతో మల్లయుద్ధం చేసే భాగ్యం ప్రసాదించు అని కోరాను. ఎవడన్నా భగవంతుడు అలా కోరతాడా? భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే నీతో డిష్కం డిష్కం అని మల్లయుద్ధం చేయాలని ఉంది, ముష్టి యుద్ధం చేయాలని ఉంది అని కోరుకునేవాడు ఎవడైనా ఉంటాడా దురదృష్టవంతుడు కాక. ఏదో నా కర్మయోగం వల్ల అలా కోరాను. అప్పుడు నువ్వు నవ్వావు, ఇది రామావతారం, ఈ అవతారం కృతజ్ఞతతో కూడిన అవతారం, రాముడెప్పుడు పరమ కృతజ్ఞుడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. రాముడంటే ధర్మాత్ముడు, చేసిన మేలు మరిచిపోనివాడు, ఎవరైనా జీవితంలో మంచినీళ్ళిస్తే కూడా యావజ్జీవితం ఫలానవాడు నాకు మంచినీళ్ళు ఇచ్చాడు అని పొగుడుతాడు, ఎవరైనా ఒక అరటిపండు పెడితే వాడు నాకు అరటిపండు పెట్టాడు, ఆ అరటిపండు వల్లే నా శరీరం ఆరోగ్యంగా ఉంది అని పదే పదే చెప్పుకుని ప్రశంసిస్తాను. కొంతమంది మూర్ఖులు ఉంటారండో, వేదిక మీద ఇతరులను పొగుడుతారే అంటారు, వాడు ఉట్టి మూర్ఖుడు, రాముడి గురించి తెలియదని అర్థం. రాముడు చెప్పాడు, ఎవరైనా నీకు ఉపకారం చేస్తే లేక ధర్మానికి ఉపకారం చేస్తే 10 సార్లు వేదిక మీద చెప్పాలట. ఇప్పుడు ఈ శారదాపీఠం ఎంతోమందికి మేలు చేస్తోంది, పొగడాలి. హరిప్రసాద్ గారు ఎన్నో ధర్మకార్యాలు చేశారు, ఆయన్ని ప్రశంసించాలి, ప్రశంసిస్తే రాముడు సంతోషిస్తాడు. అలాగే మీలో ఎవరైనా భజన చేస్తే మిమ్మల్ని పొగడాలి, ఎవరైనా ధర్మయాగం చేస్తే యాగం చేసిన వాళ్ళని పొగడాలి. అసలు ధర్మం చేసేటటువంటి వారిని ప్రశంసించకపోతే వాడు పౌరాణికుడు కాడు, వాడు కృతజ్ఞుడు కాడు, వాడు నశించిపోతాడని పురాణాలు చెప్పాయి. రాముడి నియమం అది. వాళ్ళేం కోరుకోరు మమ్మల్ని పొగడమని, కానీ తెలియకుండానే మనం ప్రశంసించాలట, చెప్పకుండానే ధర్మాత్ముల గురించి చెప్పాలట. మీరు ఈ మధ్యనండి పురాణాల్లో మనుషుల గురించి చెబుతారేమిటండి అని ఎవడో పిచ్చాడు అడిగట్లేండి. ఒకడు మనుషుల గురించి చెప్పతే పశువుల గురించి చెబుతామా? రాముడి గొప్పతనం అది, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, ఆయన కృతజ్ఞుడు. మీరు చూడండి రామాయణంలో ఎన్నిసార్లు అన్నాడండి, గుహుడుట పడవ ఎక్కించి రాముడిని గంగానది దాటించట, అంటే రాముడు దాటలేడా, ఆయనకి అవకాశం ఇచ్చాడు, ఇచ్చామన్నాడు. నా తమ్ముడు భరతుడి కంటే నువ్వే నాకు ఇష్టుడివి, భరతునితో సమానంగా చూస్తున్నాను అని కనిపించిన వాళ్ళందరికీ ఈయన గుహుడండి, నాకు ఆత్మీయ సోదరుడండి, ఈతడు నన్ను పడవ ఎక్కించుకుని నది దాటించాడండి అని చెప్పాడు. హనుమంతుడి గురించి ఏం చెప్పాడు? కహా భరత సమతమ ప్రియభాయి, నీలాంటి వాడు నాకు దొరకడు, భరతుడి వలే నువ్వు నాకు ప్రియమైన సోదరుడివి అన్నాడు. హనుమాన్ చాలీసాలో చెప్పిన మాట రామాయణంలోదేది. ఇలా ఎక్కడికక్కడ ఎవడు ఉపకారం చేస్తే వాడిని ప్రశంసించాడు ఆయన. రామావతారంలో ప్రశంసించకుండా కావాలని ఎవరిని తిట్టలేదు చూడండి, పాపాత్ముల్ని అవసరమైతే వేసి పారేశాడు ఆయన. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే కృతజ్ఞత మానవ లక్షణం, మంచి పనులు చేసిన వాడిని వేదికల మీద పొగడాలి, చెడ్డ చేస్తే విడిగా చెప్పాలట, వ్యక్తిగతంగానే చెప్పేది. అలా కాకుండా సామూహికంగా ఒక దరిద్రపు జాతి వచ్చి ప్రపంచం నాశనం చేస్తే ఈ రాక్షస జాతిని నశింపజేయండి అని వేదిక మీద చెప్పాలట. మళ్ళీ ఇవి ధర్మము యొక్క లక్షణములు. ఇవి తెలియకపోతే మనం నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. ధర్మము తెలియకుండా మాట్లాడకూడదు. మేము ఇక్కడ పురాణాలు చెబుతున్నామంటే ఎక్కడ ఏ మూల ఏది ధర్మమో తెలుసుకుని బృహస్పతి, శుక్రుడు, రాముడు ఇలాంటి మహాత్ములు చెప్పిన వాటిని జీర్ణించుకుని చెబుతున్నాం. మన నోటికొచ్చినట్టే మేము వదరం. అలా వదిలే లక్షణం మాకు లేదు. ఎన్ని పురాణములు ఎన్నిసార్లు చదివి ఉంటామండి, ఎన్నిసార్లు చెప్పుంటాం, చెప్పిన మేము అసత్యాలు ఎందుకు చెబుతాం? కాబట్టి ధర్మం ఉన్న చోట పొగడవలసిందే. మీలో ఎవరు మంచి చేసినా పొగడాలి. ఎవరైనా గో సంరక్షణ చేస్తే ప్రశంసించాలి. ఎవరైనా ఒక మంచి మార్గంలో నడుచుకుంటే పొగడాలి. ఎవరైనా ఒక ఆసుపత్రి కడితే పొగడాలి. ఎవరైనా ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి అన్నదానం చేస్తే పొగడాలి. ఇది ధర్మం మాట. అదే వ్యక్తిగతమైన చెడ్డ ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలహీనత. ఆ వ్యక్తిని పేరు పెట్టి మాత్రం ఆ బలహీనతని స్టేజ్ మీద చెప్పకూడదు. ఇవన్నీ నియమాలండి. అవి తెలిస్తే ఎప్పుడో బాగుపడతారు. అవి తెలియకపోవడం వల్లే వాళ్ళ చాలామంది దౌర్భాగ్య స్థితిలో ఉండి కష్టాల పాలై రోజు ఏడుస్తూ కూర్చుంటారు. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ధర్మం తెలియక ధర్మం చెప్పేవాడిని మేము విమర్శించటం వల్లను. అందువల్ల రామావతారం కృతజ్ఞతతో కూడిన అవతారం. అందుకని రాముడు ఏమన్నాడు, జాంబవంత నిన్ను, నీ ఎలుగుబంట్లను, నీ వానరులను, మీ వారందరినీ నేను ప్రేమిస్తాను, దగ్గరకు తీసుకుంటాను, వరాలు ఇస్తాను, యుద్ధ భిక్ష పెట్టను, ఎందుకంటే నాతో యుద్ధం చేస్తే చస్తారు మీరు, ఒళ్ళు పచ్చడవుతుంది. రాముడు కృతజ్ఞతతో ఉంటాడు. తనకు ఉపకారం చేసిన వాడిని తన్ని తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడా? ప్రదర్శించడు కదా. అవతలవాడు తెలివి తక్కువతనంతో అడిగినా. అందువల్ల నీ కోరిక తీర్చాలి, ఈ అవతారంలో తీర్చలేను, రామావతారంలో తీర్చను, కానీ నువ్వు వరం అడిగావుగా, తీరుస్తాను. ఈ వరం కండ కావరం వల్ల అడిగావు. ఆ కండకావరం తొలగే రోజులు ద్వాపర యుగంలో వస్తాయి. అప్పుడు నేను మరొక అవతారంలో వస్తాను, నీ కోరిక తీరుస్తాను నాయనా, బాగా తీరుస్తాను, ఇంక మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఆ వరం అడగవు నువ్వు అన్నట్ట. పాపం తెలియక అమాయకుడు, అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి అమాయకత్వం పొందినటువంటి జాంబవంతుడు, ఎప్పుడు రాముడు మళ్ళీ అవతారం ఎత్తుతాడో, ఎప్పుడు ఆయన ఒంటి బలం తెలుస్తుందో అనుకుని ఎదురు చూశాట. కొంతకాలానికి ఆ విషయం మర్చిపోయాడు. జాంబవంతుడు మర్చిపోవచ్చు, స్వామివారు మర్చిపోవడం. అందుకే కృష్ణావతారంలో సమయం చూసుకుని ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత నాలుగు పీకాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది చెబుతున్నాడు జాంబవంతుడు, ఆనాడు ఎంత అమాయకపు వరం అడిగాను, నువ్వు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా పచ్చడయ్యాక జీవితంలో ఇలాంటి వరం మాత్రం కోరుకోకూడదని అర్థమైంది. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే శాశ్వత కైవల్యం, ముక్తి, వైకుంఠం అడుగక, లేదా కనీసం భోగములు అడుగక ఈ చావు దెబ్బలు తినే వరం అడగడం ఏమిటో? ప్రభువు నాకు బుద్ధి వచ్చింది, నన్ను అనుగ్రహించు అనగానే, నాయన ఇచ్చిన వరం కోసం నేను చావు కొట్టాను తప్ప నీ మీద ద్వేషం లేదు, ఇప్పుడు ఆ వరం అలాగే ఉంచమంటావా, ఇంకేమన్నా వరం ఇమ్మంటావా అన్నట్ట. అసలు ఇప్పుడు చేతులెత్తి దండం పెడదామంటే చేతులు పనిచేయట్లా, అలా వణుకుతున్నాయి, నాలిక తడబడుతోంది, రక్షించు ముందు, లేకపోతే ఈ నీ శిక్ష వల్ల శాశ్వతంగా యముడి దగ్గర భక్షణకు పోయేటట్టున్నానన్న అన్నాడు. అప్పుడు కృష్ణుడు ప్రేమతో ఆయన శరీరాన్ని అలా నిమిరాడు. చేతితో పరమాత్ముడు జాంబవంతుడిని అలా నిమరడంతో జాంబవంతుడికి మళ్ళీ ఎక్కడ లేని బలం వచ్చేసింది, కొండంత బలం వచ్చింది, శరీరం దృఢమైపోయింది, ఎముకలన్నీ కూడా యథాస్థితికి వచ్చాయి, మాంసంలో పుష్టి వచ్చింది, ఇందాక పిండైపోయిన వాడు కాస్త మళ్ళీ కొండలా అయిపోయాడు. అప్పుడు పరమాత్మని భక్తితో పూజించాడు. నారాయణ దామోదర నీరజదళ నేత్ర నిఖిలేశ గదాధారణ నీకు నమస్కారం, కవిసన్నుత వాసుదేవ కళ్యాణనిధి నారాయణ దామోదర పద్మపత్ర నేత్ర సకలలోక ప్రభు ద్వారకావాస కృష్ణ రామ సర్వలోకేశ్వర, కవులందరూ భక్తితో నిరంతరం నిన్నే స్తుతిస్తూ ఉంటారు, కవుల చేత స్తోత్రములందుకునే నీకు నేను నమస్కరిస్తున్నాను వాసుదేవ కళ్యాణనిధి అని కాళ్ళకి నమస్కరించి, ప్రభు ఇంత శ్రమ తీసుకుని ఆ పాతవరం కోసం ఇంత దూరం వచ్చావా, ఇప్పుడు ఈ దాసుణ్ణి ఆజ్ఞాపించు, నీవు ఏం చెబితే అది చేస్తానన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను నా కోసం రాలేదు, నీకోసము వచ్చాను, మరొక పని మీద కూడా వచ్చాను. ఈ మణిమా చేపడినని
తామసులు అనరించు నింద తప్పెడు కొరకై నీ మందిరమగు బిలమునకు ఏమరుదెల్చితిమి భల్లుకేశ్వరా వింటే. ఈ మణి నేను అపహరించానని కొంతమంది తామసులు అంటే అజ్ఞానులు, మంచి చెడ్డ అనే విచక్షణ లేనటువంటి మూర్ఖులు నన్ను విమర్శించారు, నింద వేశారు. ఆ నింద తొలగించుకోవడం కోసం నీ మందిరమైన ఈ కటిక చీకటితో ఉన్న గుహలోనికి నేను అడుగుపెట్టాను. భల్లుకేశ్వర, ఇక్కడికి రావడానికి మూల కారణం ఈ మణి. ఈ మణి నాకు ప్రసాదిస్తే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నువ్వు నీ పరాక్రమంతో దీన్ని తెచ్చుకున్నావు. పరాక్రమంతో దేన్నైనా ఎవడైనా జయించి తెచ్చుకుంటే వాడిని మళ్ళీ జయించకుండా వాడిని అడగకుండా అది పట్టుకెళ్ళకూడదు. నేను నిన్ను జయించాను, అయినా నువ్వు నా భక్తుడు కనుక అడిగి పట్టుకెడతాను, ఈ మణిస్తావా అన్నట్ట. ఆయన నవ్వి, ఈ మణులన్నీ నీవే. ఈ మణే కాదు, నా దగ్గర కుమారీమణి ఉంది, జాంబవతి మణి, ఈమె కూడా నీ భార్యయే, ఈమెను పట్టుకుపో అని కూతుర్ని ముందు చేతిలో పెట్టి ఆ తర్వాత మణి చేతిలో పెట్టాట, మణి కట్నం. ఈ విధంగా శ్రీకృష్ణుడు గుహలో అడుగుపెట్టి జాంబవంతుణ్ణి జయించి జాంబవతిని ఆయన కూతుర్ని తీసుకున్నాడు. కాబట్టి రుక్మిణీదేవి తర్వాత రెండవ భార్య జాంబవతి, ఆమెను వెంట పెట్టుకుని ఈ శమంతకమణిని కూడా తీసుకుని హుటాహుటిన ద్వారకా నగరానికి వచ్చాడు. అక్కడికి వచ్చి సత్రాజిత్తుని నిండు సభలోనికి పిలిపించాడు. సత్రాజిత్ జరిగిన కథ ఇది అని మొత్తం వివరంగా చెప్పి, ఇదిగో ఈ మణి తీసుకో, అన్యాయంగా ఈ మణిని అపహరించానని నా మీద వేసే అభాండం అనగానే ఆయన పశ్చాత్తాపడి ఇంటికి వెళ్ళా ఓ మూడు రోజుల పాటు నిద్రలేక మళ్ళీ నిద్రలేక బాధపడ్డాట. ఇదివరకేమో మణి పోయినందుకు ఏడ్చాడు, అంతపూర్వం మణి పోతుందేమో అని ఏడ్చాడు, ఇప్పుడు మణి వచ్చిన తర్వాత అభాండం వేసినందుకు ఏడ్చాడు. ఎప్పుడు ఏడుపే పిసినగొట్టుతనం వల్ల. అప్పుడు బాగా ఆలోచించి అనవసరంగా హరి మీద మిథ్యా అభియోగం ఎందుకు చేశాను, మహాపాపం కదా, ఒక బలవంతుడు జ్ఞాని మహాత్ముడు అని లోకం ప్రశంసిస్తోంది కృష్ణుణ్ణి, లోక ప్రశస్తుడైన శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఒట్టినే తప్పుడు నేరం ఆరోపించాను, మిథ్యా అభిశంసనం చేశాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, దీనికి ఒకటే ప్రాయశ్చిత్తం, ఆయన అల్లుడి చేసుకోవటమే అనుకుని సత్యభామామణిని వెంట పెట్టుకుని ఈ సత్యభామామణిని ఆయన చేతిలో పెట్టి, ఇదిగో కుమారీమణి, ఈ మణి కూడా ఇచ్చేస్తున్నాను, మణి కట్నం అన్నట్టు మళ్ళీ. అప్పుడు ఆయన నవ్వి, మణి ఇచ్చినాడు వాసరమణి నీకును, మాకు కలవు మణులు కుమారీమణి చాలును. ఈ మణి ఆకాశమణి, పగటికి మణి అయిన సూర్యుడిచ్చాడు, నా దగ్గర కూడా చాలా మణులున్నాయి, ఈ మణి అప్పట్లో అడిగింది నా కోసము కాదు నీ కోసము కాదు, నీ మేలు ప్రజాక్షేమం కోరుకుని అడిగాను, ఈ మణి నీ దగ్గర ఉంటే నీకు ప్రమాదమని నీ తమ్ముడు చస్తాడని నాకు తెలుసు, అదే రాజుగారి దగ్గర ఉంటే మన లోకానికి మంచిదని అడిగాను, ఇప్పుడు అవసరం కూడా లేదు, నువ్వు పశ్చాత్తాపంతో ఉన్నావు కాబట్టి నీ కూతుర్ని తీసుకుంటాను, కుమారి మణిని తీసుకుంటాను, ఆమె కూడా నేనంటే చాలా ఇష్టపడుతుంది గనక ఈ మణి నీ దగ్గరే అట్టే పెట్టుకో అని మణి తిరుగక ఇచ్చినాడు మాధవుడప్పుడు, మణి తిరిగి ఇచ్చేశాడు మాధవుడు. ఇంతోటి దానికి ఇంతకు గందరగోళం చేసుకున్నాను అనుకున్నట్టు ఆయన, అప్పుడు అర్థమైంది కృష్ణుడికి ఈ మణి మీద ఆశ లేదని. ఈ విధంగా సత్రాజిత్తు తన కుమార్తెని శ్రీకృష్ణుడికి ఇచ్చి మూడవ భార్యని చేశాడు. ఆ తర్వాత ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో కలిసి యమునా తీరానికి విహారానికి వెళ్ళాడు. ఆ యమునా నది మధ్యలో ఒక అందమైన మేడ కనపడింది, చాలా అద్భుతమైన మేడది. ఆ మేడలో ఒక సుందరీమణి ధగధగ వెలిగిపోతూ కనపడింది. అప్పుడు కృష్ణుడు ఏం ఎరగనట్టుగా, అమ్మ ఎవరో కనుక్కో అర్జున అన్నట్ట. అర్జునుడు వెళ్ళి ఆమెకు నమస్కరించి, కుమారి నీవెవరు అని అడిగితే, సూర్యభగవానుడికి సన్యాదేవికి పుత్రికని, నా పేరు యమున, ఈ నదీ రూపంలో ప్రవహించేది నేనే, ఇక్కడ మా నాన్నగారు స్త్రీ రూపంలో ఈ భవనంలో విహరించమన్నాడు, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపం చేసుకుంటూ ఉంటే ద్వాపర యుగంలో ద్వారకాధీశుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడు, నా పేరు కాళింది, సూర్యుడి కుత్రిని, నదీ రూపంలో స్త్రీ రూపంలో తిరుగుతూ ఉంటాను, ఎప్పుడు వస్తాడా కృష్ణుడే ఎదురు చూస్తున్నాను. ఎన్నాళ్ళు ఇది కృష్ణుడికి ఇంకా నా మీద జాలి రాలేదనగానే జాలి వచ్చిందమ్మో ఆ వచ్చినవాడే కృష్ణుడు అని వెంటనే అర్జునుడు ఈ విషయం ఆయనకి చెప్పాడు. ఆయనకి తెలియదా, అందుకే అర్జునుడిని రాయివారం పంపాడు. ఆ కాళిందిని రథం ఎక్కించుకుని తీసుకొచ్చాడు. ఆమె నాలుగవ భార్య అయ్యింది. అక్కడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది. ఆ తరువాత కేకయ్య దేశపురాజు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన కూతురు పేరు భద్ర. భద్ర అని పిలవబడేటటువంటి కేకయ్య దేశపురాజు గారి కూతురు కాబట్టి కైకేయి అని కూడా పిలుస్తారు. కేకయ్య దేశంలో పుట్టిన ఆడవాళ్ళని కైకేయి అంటారు. మన రాముడి పినతల్లి ఉంది, భరతుడి తల్లి, ఆవిడ కూడా కేకయ్య దేశపురాజు కూతురే. ఆ కైకేయిని, భద్రని, ఆవిడ వరసకి మరదలు కూడా అవుతుంది దీనికి. ఆవిడని ఐదవ భార్య అని చేసుకున్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడికి ఒక చెల్లెలుంది, ఆవిడ పేరు లక్షణ. ఆవిడ దుర్యోధనుడికి సొంత చెల్లెలు ఉండవు, చాలామందికి తెలియదు. కానీ స్వయంవరం చాటారు లక్షణకి. ఈ స్వయంవరానికి కృష్ణుడు వెళ్ళాడు, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చీల్చి చెండాడాడు. ఈ దుర్యోధనుడి చెల్లెలు లక్షణని రథం ఎక్కించి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి దుర్యోధనుడికి సొంత బావ కూడా అవుతాడు ఈయన. అర్జునుడు సొంత బావే. ఆయన రెండు రకాలుగా బావ, సుభద్రా వల్లభుడు కాబట్టి చెల్లెలు భర్త, మేనత్త కొడుకు కాబట్టి బావ, దుర్యోధనుడి చెల్లెలికి ఈయన భర్త కాబట్టి దుర్యోధనుడు ఒక విధంగా బావ. కాబట్టి పరమాత్మునికి అందరూ బంధువులే, అందరూ రాబంధులే. ఎవరితోటి బంధుత్వము లేదు, వైరము ఉండదు. ఈ విధంగా దుర్యోధనుడి చెల్లెల్ని లక్షణని ఐదవ భార్యని చేసుకున్నాడు. ఇంకా ఆరవ ఆవిడ, ఆవిడ కోసల దేశపురాజు కూతురు నాగ్నజితి అంటారు. నగ్నజిత్తు అని పేరు కలిగిన ఒక ఆయన కోసల దేశాన్ని పరిపాలించేవాడు. ఇప్పటివరకు మీకు ఏమేమి చెప్పాను? రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, ఇదిగో భద్ర, ఆరవ ఆవిడ లక్షణ, ఇప్పుడు ఏడో ఆవిడ నాగ్నజితి. ఆరుగురు అయిపోయారు, ఏడో ఆవిడ ఈవిడ. ఈ నాగ్నజితికి తండ్రి పేరు నగ్నజిత్తు. కోసల దేశాన్ని పరిపాలించేవాడు, అయోధ్య ఆయన రాజధాని. పరమసుందరి ఆవిడ. శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలిసింది. ఒకరోజున స్వయంగా కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని నగ్నజిత్తు దగ్గరికి వెళ్ళి, కోసల రాజా, మీకు మాకు మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి, నువ్వు కూడా నాకు ఒక వరుసలో మేనమామ పోతావు, నీ కుమార్తె తనని పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు స్వప్నంలో నన్ను అడిగింది, అందుకని నీ కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేయి. కన్యన్ చేకొన వచ్చితిమయ్యా కన్యా సుల్కదుల మేము కాము నరేంద్ర, నీ కన్యను చేపట్టడానికి వచ్చాను, కానీ మాకు నియమం ఉంది, కన్యాశుల్కం ఇవ్వం. మీ రాజ్యంలో కన్యాశుల్కం అని ఒక ఆచారం ఉన్నది. అంటే కన్యను ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయికి కొంత డబ్బు కట్నంగా ఇవ్వాలి, తండ్రికి ఇవ్వాలి, ఇచ్చి ఈ అమ్మాయిని పట్టుకెళ్ళాలి, దానికి కన్యాశుల్కం అని పేరు. పూర్వం ఆడపిల్లని పెళ్లి చేసుకునేటప్పుడు ఆడపిల్లకి ఎదురు డబ్బు ఇచ్చి తెచ్చుకునేవారు. అలాంటి ఆచారం కొన్ని రాజ్యాల్లో ఉండేది. నేను కన్యాశుల్కం ఇవ్వను, కేవలం ప్రేమతో ఆవిడ్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన నవ్వి, నేను కన్యాశుల్కం అడిగేవాడిని కాను, కానీ నాకో నియమం ఉన్నది. నా నగరంలోకి ఎక్కడినుంచో ఏడు రాక్షసపు ఎడ్లు వచ్చాయి. అవి భయంకరమైన రాక్షస రూపాల్లో ఉన్నాయి. ఆ ఏడు ఎడ్లు ఆబోతులు. అవి నగరాన్ని అల్లకల్లోలం చేసేస్తూ ఉంటే ఆ ఎడ్లు చుట్టూతో పెద్ద ప్రహరీ గోడ కట్టించేశాను, కోట గోడ లాంటి గోడ. ఆ లోపలికి దూకి ఎవరైనా ఆ ఏడు ఎడ్లు జయించి మా నగరానికి పట్టిన పీడ వదిలించిన వాళ్ళకి మాత్రమే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా అవి ఆ కోట గోడ పగలగొట్టుకుని బయటకు వస్తాయేమో నా భయం. వాటిని ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. వాటికి రోజు నేను పైనుంచి గడ్డి పారేస్తూ ఉంటాను. గడ్డి తిన్నంత వరకు లోపల ఉంటాయి, గడ్డి వేయకపోతే కోటగోడను కూడా పొడుస్తాయి. అవి అంత బలమైనవి. ఆ ఎడ్లని జయించటం ఎవరి వల్ల కాదు, వాటిని జయిస్తే నా కూతురు జయించిన వాడికి భార్య అవుతుంది. చెంచద్ గోవృష సప్తకంబు కడిమిల్ సైరిల్చి ఎవ్వాడు భంజిల్చుల్ వానికి కూతునిత్తుననియే చీరిల్చిన వైభవోదంచద్ గర్వులు రాజపుత్రులు మహాసురుల్ వెసల్ వచ్చి కించిత్ కాలమునోర్వకేగుదురని కేడిల్చి భిన్నాంగులై. నిరంతరం అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి అవి, విశ్రాంతి తీసుకోవు, తిండి తెగ తింటూ ఉంటాయి. కనిపించిన వాడిని కొమ్ములతోటి పొడిచి చంపుతూ ఉంటాయి, గిట్టలతో తొక్కి మట్టగిస్తూ ఉంటాయి. అటువంటి భయంకరమైన రాక్షస పరాక్రమం కలిగిన 7 ఆవోతులను ఈ ప్రపంచంలో ఎవడూ జయించలేకపోతున్నాడు. ఆ ఆవోతులను జయించిన వానికి మాత్రమే నా కుమార్తెనిస్తానని నేను చాలా కాలం క్రితం చాటించాను. ఇది విని మహావీరులు ఎక్కడెక్కడ నుంచో రాజకుమారులు వచ్చారు. వచ్చి ఈ కోటగోడ మీద నుంచి లోపలికి నిచ్చెన మీదుగా దిగి వాటితో యుద్ధానికి వెళ్ళారు. కించిత్ కాలము నోర్వక, ఒక క్షణం కూడా దాంతో యుద్ధం చేయలేక ఓర్చుకోలేక కొందరు పారిపోయారు, నిచ్చెనెక్కి పైకి వచ్చేశారు. కొంతమంది ఆ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళల్లో కొమ్ములు దెబ్బలకి చచ్చారు, కొంతమందికి కాళ్ళు విరిగాయి, కొందరికి కీళ్లు విరిగాయి, కొందరికి నడుము విరిగింది. హేమహేమీలు జరాసంధుడు లాంటి వాళ్ళే జయించలేక పారిపోయారు. ఇంకా తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదేముంది? అప్పటి నుంచి ఇక నా కూతురికి పెళ్ళవదేమో, ఆ 7 ఎడ్లు జయించేవాడు ఉండడేమో అని నేను కంగారు పడుతున్నాను. కృష్ణ ఏం చేయను, కన్యని చేయకుండానికి ఇన్ని లోకాల్లో నీకంటే ఘనుడైన రాజన్యుడు లేడు. అయినా నియమం నియమమే. ఇప్పుడు నేను నా నియమం తప్పించి నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే మోసం చేశాడు ఈ రాజు. కృష్ణుడికి ఇవ్వడం కోసమే మనందరికీ పోటీ పెట్టాడు, మనల్నివో చావుగొట్టాడు, అవయవాలు పోగొట్టాడు, కొందరిని చంపాడు. ఒక కృష్ణుడి దగ్గర మాత్రం పోటీ లేకుండా ఇచ్చి పిల్లని పెళ్లి చేశాడంటారు. కాబట్టి నీకు కూడా పిల్ల కావాలంటే కొంచెం వాటిని జల్లకాయ కొట్టాలి. వెళ్ళు, ఎడ్ల సంగతి చూడనగానే మహా ఎంత తెలివైన వాడు నువ్వు, ఎంత టెక్నిక్గా చెప్పావు, నీ బతుకు నువ్వు బతుకని అని వెంటనే కృష్ణుడు కాశ్యపంచే బిగించి కట్టుకున్నాడు. ఎక్కడ కోటగోడ అన్నాడు. మంచి పెద్ద కోట గుండ్రంగా కట్టించేశారట గోడ. ఆ గోడ లోపల రంగస్థలంలో గోదాలో ఈ 7 ఎడ్లు గడ్డి మేస్తూ కనపడ్డాయి. కృష్ణుడు చెంగుని దూకాడు, నిచ్చిన మించి కాదు, 80 అడుగుల ఎత్తున్న గోడ మీద నుంచి లోపలికి దూకాడట. అది లెవెల్ అంటే అంతేగాని ఇక్కడి నుంచి ఇక్కడికి దిగలేని వాడు వాడు పరాక్రమవంతుడు ఏమిటన్నారు. అసలు నాకు చాలా కాలం నుంచి పోటీకి పెడదామనిపిస్తోంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడి నుంచి కిందకు దూకండి, ఎందుకైనా మంచిది. ఆ కింద కాస్త పరుపు వేయించాలి, మళ్ళీ గబుక్కుని దూకాక మోకాళ్ళు ఎప్పితే అనుకుండా అనమాట. ఈ రోజుల్లో దూకడం కష్టం, కానీ నిజంగా అలా దూకినవాడు చాలామందిని చూసాం. ద్రోణాచార్యుడికి చచ్చే సమయానికి 125 ఏళ్ళు పైన ఉన్నాయి, 128 ఏళ్ళు ఎన్నో ఉన్నాయి, శతాధిక వృద్ధుడు. భీముడు రథం మీదకి గద విసిరితే ఈ గద దెబ్బకి మొత్తం ద్రోణుడి రథమంతా తుక్కుతుక్కు అయిపోయిందిట. గద భీముడు విసురుతూ ఉంటేనే ఆ ముసలాయన అందులోంచి ఎగిరి దూకేట, 8 అడుగులు పైకి ఎగిరి దూకేట, ఏకంగా పక్కకి దూకి వెళ్ళి మళ్ళీ ఇంకో రథంలోకి ఎక్కి వెంటనే ధనుసు పుచ్చుకుని యుద్ధం కూడా చేసేట. ఏది 128 ఏళ్ళు వచ్చాక. అప్పుడు అంత బలంగా ఉండేవారండి, పాతకాలపు వాళ్ళందరికీ మంచి బలం ఉండేది. ఇప్పుడు కుర్రాళ్ళకు కూడా సైకిల్ మించి కింద పడితే పుట్టుక్కున కాళ్ళు విరిగిపోతాయి, మళ్ళీ కట్లు వేయాలి. ఎవడ పడిపోతే వాడికి లోపల రాడ్లే, లోపల రాడ్ వేసామండి అని ఏడ్చుకుని అడవడమే. కారణం విషాహారం తింటున్నాం, కల్తీ ఆహారం తింటున్నాం, ప్రకృతిలో లేం మనం అన్నమాట. ఎంత బలంగా ఉండేవారండి పూర్వం. నాకు ఇప్పుడు కూడా మా నాన్నగారు చూస్తే నవ్వొచ్చేదనమాట. 70 ఏళ్ల వయసులో సిటీ బస్సుతో పరిగెత్తెక్కారు ఆయన కావాలని. ఎందుకండి అప్పుడప్పుడు బస్సు ఎక్కుతారంటే, ఒరే నేను ఇంకా 25 ఏళ్ళ కుర్రాడనే విషయం మర్చిపోకుండా ఉండడం కోసం నేను సిటీ బస్సుతో పరిగెత్తెక్కానని. ఎవరైనా భలే పరిగెత్తేవారండి సిటీ బస్సు అని కథలా, అందులో ఎక్కారు. ఓసారి ఏం జరిగింది, నల్లకుంట దగ్గర శంకరమఠం స్టాప్ దగ్గర మంచి వేగంగా వెళ్ళిపోతుంది బస్సు. అప్పట్లో సిటీ బస్సులు దారుణం, 1 కిలోమీటర్ ముందు యువతలో ఆగేవి, వీళ్ళు పరిగెత్తుకుంటూ ఎక్కాల్సి వచ్చేది. అలా పరిగెడుతుకుంటూ ఎక్కబోతూ లోపలికి ఎక్కలేక తూలి కింద పడ్డారు. ఆ ఎదురుగుండా ఉన్న జనాలు పట్టుకున్నారు. తాతయ్య గారు కళ్ళు తిరిగాయంటే, కళ్ళు తిరగలేదు, ఏం తిరగలేదు, నన్ను పట్టుకోకండి, నేను 16 ఏళ్ళ కుర్రాన్ని అనుకుని ఎక్కా, నా మనస్సుకు తెలుసు 16 ఏళ్ళని, శరీరానికి తెలియక తూలాను తప్ప నేనేం పడిపోయానా అని ఎవరైనా. కాబట్టి చెప్పేది ఏంటంటే, అసలు ఎప్పుడు యావత్ జీవితానికి ముసలితనం కనపడేది కదా. ఇక శరీరం విడిచిపెట్టేమని తప్పదనుకోండి ఎవరికైనా, ఏదో కొద్ది రోజులు తప్ప మంచి ఉత్సాహంగా ఉండాలి మనిషి. ఎందుకు చెబుతానంటే, అంతెత్తు నుంచి కృష్ణుడు లోపలికి దూకి ఇలా జబ్బ తరుచుకోగానే ఆ చప్పుడికి వణికిపోయి ఎడ్లు మీదకు వచ్చాయి. గొరగొర కొమ్ములు బుచ్చు ఈడ్చేశాడు, అటు ఇటు తోకబుచ్చుకు లాగాడు, కింద పడగొట్టాడు, తనతో కూడా తాడు పట్టుకెళ్ళాట, చేతి వేలుతో ముక్కులో పోటు పొడిచి ముక్కుతాడు. ఇప్పుడు చూశారు ఇక్కడ నల్ల ఆబోతుంది మనకు లోపల కృష్ణుడి దగ్గర, దానికి ముక్కుకి తాడేశారే, అలాంటి తాడు ఒకటి వేసి 7 ఇంటికి గొరగొర ఈడ్చి వాటి మీద కూర్చుని ఇంకాసేపు ఏడ్చమంటారా, చెప్పిన మాట వింటారా అన్నట్ట. ఎడ్లు కిక్కులు మనకుండా చంటిపిల్లల్లా తలకాయ ఊపాయి. అప్పుడు గడ్డి పెట్టాడు, ముందు బాగా గడ్డి పెట్టాడు, ఇప్పుడు నిజంగా గడ్డి పెట్టాడు. ఈ విధంగా ఎడ్లని నిమేషమాత్రంలో పిల్లవాడు బొమ్మ ఎడ్లతో ఆడుకున్నట్టుగా ఆడుకున్నాడు కృష్ణుడు. వాటిని ఈడ్చి పారవేశాడు. అప్పుడు నగ్నజిత్తు ఆశ్చర్యపోయి ఆనంద భరితుడైపోయి తన కుమార్తెని నాగ్నజితిని ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా నాగ్నజితి ఏడవ భార్య అయ్యింది. అక్కడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, భద్ర, లక్షణ, నాగ్నజితి. ఇక ఈయనకి ఒక చెల్లెలు ఉంది, ఆవిడ పేరు రాజాదిదేవి. ఎవరికి? వసుదేవుడికి. ఈయన కాదు, వసుదేవుడి చెల్లెళ్ళు కుంతి మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాం కదా. రాజాదిదేవి అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడని అవంతీపుర మహారాజు గారు పెళ్లి చేసుకున్నాడు. ఆ అవంతీపుర రాజుగారికి ఈ వసుదేవుడి చెల్లెలికి ఇద్దరు కవల పిల్లలు ముందు పుట్టారు. వాడి పేరు విందుడు, అనువిందుడు, విందానువిందులు. వారి తర్వాత కూతురు పుట్టింది. ఆ కూతురికి మిత్రవింద అని పేరెట్టారు. ఈ విందానువిందులు దుర్యోధనుడు అంటే ఇష్టపడి, వాళ్ళకి వావి వరస పెద్దగా తెలియదు, ఆయన ఎక్కడో దూరబంధుత్వం కదా దుర్యోధనుడికి మాకును, ఈ చెల్లెలు వరస అవుతుందని దానికి మిత్రవింద. అయినప్పటికీ మిత్రవిందని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేస్తామని స్వయంవరం చాటారు. విందానువిందులకి దుర్యోధనుడు అంటే ప్రాణం. సొంత బావ మేనమామ కొడుకైన కృష్ణుడి మీద ద్వేషం వాళ్ళకి. అందుకని దుర్యోధన స్వయంవరం చాటుతున్నాం, మా చెల్లెలి చేతికి దండ ఇస్తాం, ఆ దండ నీ మెళ్ళలో వేస్తుంది, నువ్వు పెళ్లి చేసుకో, మాకు బావ అవ్వు అంటే దుర్యోధనుడు ఊపుకుంటూ కర్ణుడిని వెంట పెట్టుకుని స్వయంవరానికి వచ్చాడు. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. ఈ మిత్రవింద కృష్ణుడి మెళ్ళలో దండ వేసింది. దాంతో కర్ణుడు దుర్యోధనుడు ఘోర యుద్ధం చేశారు కృష్ణుడితో. ఆ సమయంలో అర్జునుడు అడ్డుపడి, మా బావదాకా ఎందుకు, మిమ్మల్ని సగ్గుజావు కింద మరగబెట్టేస్తా అని ఇద్దరిని చితక్కొట్టి పారేశాడు. కర్ణుడు పారిపోయాడు, దుర్యోధనుడు పారిపోయాడు. ఈ విధంగా తన సొంత మరదలిని, మేనత్త కూతురిని, మిత్రవిందని తీసుకొచ్చి ఎనిమిదవ భార్యని చేసుకున్నాడు. వీళ్ళు అష్టమహిషులు అని పిలువబడ్డారన్నమాట. అందుకే విందానువిందులు ఆ కసితో మహాభారత యుద్ధంలో దుర్యోధనుడికి సాయం చేశారు. అర్జునుడు ఇద్దరిని వేసి పారేశాడు. విందానువిద్దులిద్దరినీ కూడా ఒకే రథం మీద ఎక్కి కూర్చుని యుద్ధం చేసేవారట. అందుకని పిన్ని కొడుకుని, పెద్దమ్మ కొడుకైన అర్జునుడు నరికి పారేశాడు, ద్రోణపర్వంలో చంపేశాడు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, లక్షణ, భద్ర, నాగ్నజితి, మిత్రవింద అని పిలువబడే ఈ ఎనిమిది మంది అష్టమహిషులు. ఆ తరువాత ఏం జరిగింది? నరకాసురుణ్ణి సంహరించి అతని చెరసాలలో ఉన్న 16,100 మందిని ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నాడు. అదో అద్భుతమైన కథ.